ఏడు రోజుల్లో చచ్చిపోతామని తెలిస్తే సహజం కాదు. ఉత్తములైతే ముక్తి పొందడానికి మార్గం వెతుక్కుంటారు. కొంతమంది మహానుభావులు అయితే ఇక వీలునామాలు రిజిస్ట్రేషన్లు ఇవన్నీ అప్పుడు మొదలెడతారనమాట. కూతురికి ఎంత ఇవ్వాలి, అల్లుడికి ఎంత ఇవ్వాలి, కొడుకుకి ఎంత ఇవ్వాలి, అంతేగాని పురాణం చెప్పినానికి ఎంత ఇవ్వాలని రాయర్లేండి. మళ్ళీ మొత్తం మీద అన్ని వాళ్ళ వాళ్ళందరికీ ఆస్తులు ఎలా వెళ్లాలో రాసుకోవాలి అనుకుంటారు పాపం. కానీ జ్ఞానులు అలా అనుకోరుగా. నిజంగా ఏడు రోజుల్లో నువ్వు చచ్చిపోతావని తెలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎలా అయిపోతారో ఆలోచించండి ఒకసారి. రాజుగారు కూడా మహాత్ముడు గనక ఈ శిష్యులు ఆ విషయం చెప్పగానే టక్కున ఆయన వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా నా తప్పే, వేటకి ఎందుకు వెళ్ళాను, వెళ్ళిన వాడిని మునీశ్వరుడు ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఎందుకు అవమానించాను, ఆ కుమారుడు నాకు తగిన శిక్ష విధించాడు, నా రజోగుణం వల్ల నేను అకాల మరణం పొందబోతున్నాను, ఇది నా పాప ఫలితం, ఇక్కడే అనుభవిస్తే ఇక నేను ఎప్పుడు పునర్జన్మ ఎత్తను అనుకున్నాడు ఆయన. అంతేగాని శృంగి మీద కోపం పొందలేదు. రాజుగారు తలుచుకుంటే ఈ పరీక్షిత్తు శృంగికి మళ్ళీ శాపం పెట్టగలడు, కానీ అలా పెట్టలేదు. అందుకే ఆయన వైష్ణవోత్తముడు అన్నాడు. ఆయన్ని వైష్ణవోత్తముడు ఎందుకన్నారంటే నిజంగా విష్ణు భక్తులైతే వాళ్ళు అపకారం చేసిన వాడికి మళ్ళీ అపకారం చేయరు, ఉపకారమే చేస్తారు. తక్షణం ఆయన ఏం చేశాడు, కుమారుడు జనమేజయుడికి పట్టాభిషేకం చేసేశాడు, చెయ్యవలసిన దాన ధర్మాలన్నీ చేశాడు, హుటాహుటిన బయలుదేరాడు, గంగాద్వారం దగ్గరికి వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు సుఖస్థల్ అని పిలువబడుతోంది. ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్లే రూట్లో ముజఫర్పూర్ డిస్టిక్లో కొంచెం పక్కకు వెడితే గంగానదీ తీరంలో ఈ సుఖస్థలం కనపడుతుంది. అక్కడే సుఖుడు పరీక్షిత్తుకి భాగవతం చెప్పాడు. పరీక్షిత్తు శాపం రాగానే అక్కడికి వెళ్ళాడు. నిజానికి పూర్వకాలంలో అడవి మార్గం గుండా వెడితే రెండే రెండు గంటల్లో వెళ్ళేవారట. ఇప్పుడు ఏంటంటే అడవి రూట్ లేదు, మనుషులే జనం పెరిగిపోయారు కదండి, అరణ్యాలు పోయి జనారణ్యాలు పెరిగాయి. దాంతో అర్థం అర్థం లేకుండా అయిపోయింది రూట్ అంతా కూడా. కానీ ఆ రోజుల్లో రూట్ మార్పు కనుక చేసుకుంటే, మ్యాప్ వేసుకుంటే ఖచ్చితంగా రెండే రెండు గంటలు అక్కడికి వెళ్ళచ్చు. సుఖస్థలం గంగానదీ తీరంలో ఉన్న గొప్ప పవిత్ర స్థలం. నేను అక్కడ ఎప్పుడు భాగవతం చెప్పినా నాకు సుఖుడు ఏదో రకంగా కనపడేవాడు. దేవుడు దేవల్ల మూడు నాలుగు సార్లు సద్గురువుల కటాక్షంతో నేను అక్కడ భాగవతం చెప్పాను. ఈ నెల మళ్ళీ 303వ సప్తాహం అక్కడ చేయబోతున్నాం. 30వ తారీఖు జూన్ 30 నుంచి 7 రోజుల పాటు అక్కడ భాగవతం చెబుతున్నాను అనమాట. పొద్దున స్వామీజీ చెప్పారు కదా, కొంతమంది కుటుంబ సభ్యులంతా చేరిపోయారు, ఒక 300-400 మంది. అప్పుడప్పుడు వీళ్ళంతా యాత్రకు వస్తూ ఉంటారు. వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళి ఆ స్థలంలో పురాణం చెబితే లాభం ఏమిటి అంటే, అక్కడ కొంచెం మనస్సు లౌకికమైన వస్తువుల మీదకి వెళ్ళదు, సెల్ ఫోన్లు మర్చిపోతారు, సెల్ అక్కడ పనిచేయదు కదా, అందువల్ల సెల్ అనే హెల్ల నుంచి బయటకు వస్తారు. దాంతో పూర్తిగా మనస్సు కథ మీద లగ్నం అవుతుంది. సాధ్యమైనంత వరకు మా శిష్యులు ఎక్కడికి వెళ్ళినా బ్యానర్ పెడతారు. ఇప్పుడు తిరుపతిలో పురాణం ఎక్కడ చెప్పినా పక్కన స్వామీజీ ఉంటారు. నాకు ఇక్కడ ఎడం వైపు వేసారు, అక్కడ ఎందుకు కుడి వైపు వేసేవారంటే నాకు కుడివైపు స్వామీజీ ఉంటే కొంచెం ఎక్కువ కొండంత బలం, ఇక్కడ ప్రత్యక్ష స్వామీజీ ఉంటున్నారు కనుక ఎడం వైపు వేసారు. మామూలుగా బ్యానర్లో ఇప్పుడు మీరు ఎప్పుడో చూడ తిరుపతిలో నేను చెప్పిన పురాణాలన్నీ ఆ కృష్ణ చాలా భక్తుడు, కాస్త మొండాడు కూడాను, మామూలు మండివాడు కాదు. అందుకని ఎప్పుడు బ్యానర్ వేసిన నిలువెత్తు స్వామీజీ పటం అక్కడ పెట్టి నాకు ఒక పక్కన పెట్టి అప్పుడు పెడతారనమాట. చాలాసార్లు ఈ పటం చూడగానే జనం అందరికీ ఏదో తెలియనటువంటి, ఎందుకంటే స్వామి డైరెక్ట్గా చూడలేరు కదా, పురాణం చెబుతారు కూడా బ్యానర్ మీద చూడగానే ఒక్క క్షణకాలం తన్మయులు అయిపోతారు. మీరు చూడండి కావాలంటే అక్కడ దేవీ భాగవతం చెప్పాము, భారతం చెప్పాము, యూట్యూబ్లో ఉంటాయి, అవి చూస్తే పక్కన స్వామి నవ్వుతూ పక్కనే ఉంటారు. పొద్దున్న స్వామి అన్న ఒక మాట విన్నారు కదా, నా ద్వారా మాట్లాడుతున్నాను అన్నారు ఆయన. ఎలా మాట్లాడతారు, ఇలాగే వినకండి. మానవులకి రూపం లేకపోతే గురి ఉండదు. అందుకని రూపం ఎలా ఉంటుంది మరి, అన్ని చోట్ల ఏకకాలంలో ఆయన ఉండాలంటే దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. మానవ రూపం ధరించాక అన్ని చోట్ల ఒకే కాలంలో ఉండకూడదు. అందుకని ఆయన చిత్ర రూపంలో చిత్రమైన అనుగ్రహం మనకు అందిస్తున్నారు, విచిత్ర అనుగ్రహం అందిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ పురాణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటది, ఎడాపెడ రెండు చోట్ల ఆయనే, మధ్యలో నేను ఉన్నాను, చక్కగా తల్లి తండ్రి అన్నమాట. మీకు భాగవతంలో వస్తుందిలేండి అది, భవిష్యత్తులో అది అన్నీ తానే. కుడివైపు ఎప్పుడు తండ్రి కూర్చుంటాడు, ఎడం వైపు తల్లి కూర్చుంటుంది, మధ్యలో కొడుకు కూర్చుని పురాణం చెప్పిన కొన్ని ఘట్టాలు పురాణాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇటు తల్లి రూపంలోనూ ఆయనే, తండ్రి రూపంలోనూ ఆయనే, కొడుకు రూపంలోనూ ఆయనే, అయ్యి తానే సమస్తమై ప్రాణం చెప్పించుకుంటున్నారు ఆయన. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ఎందుకు చెప్తానంటే సుఖస్థలం వంటి దివ్యస్థలాలు చాలా గొప్పవి. అప్పుడప్పుడు తీర్థయాత్రకి వెళ్ళాలి. అందులో స్వామి వెళ్ళినప్పుడు వెళితే ఇంకా అదృష్టం కదండి. ఆ అవకాశం అందరికీ రాకపోయినా కనీసం ఏదో రకంలో వెళ్ళి దర్శనం చేసుకోండి. అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఆయన అంటే, ముందు గంగ ఉన్నది అక్కడ. ఆ గంగానది ఎటువంటిది, విష్ణు పాదాల నుండి పుట్టింది. ఆయన పాద రజస్సుతో నిండింది, విష్ణు పాదధూళి అందులో పడింది. ఆయన పాదాలకి ధూళి ఉండదు, కానీ తెప్పించుకుంటాట మనలాంటి వాళ్ళ కోసం. పైపెచ్చు, ఆయన మెడలో ఏముంటాయి, తులసీమాలలు ఉంటాయి. ఈ తులసీమాలల సువాసన కూడా గంగకున్నది, పుణ్యవాసన, పాదవాసన, తులసీ వాసనతో నిండినటువంటి పవిత్రమైన నది గంగానది. గంగానది అంటే ఎంతో ఇష్టం విష్ణుమూర్తికి. ఆయన ఏమంటాడో తెలుసా, నా భాగవతం వినడం ఎంతో, నా పాదాల నుంచి పుట్టిన గంగలో స్నానం చేయడం కూడా అటువంటిది అన్నాడు ఆయన. నేనన్నాం కాదు, భాగవతం దశమస్కంధంలో ఉంటుంది, మీరు చూడండి. సమ్యగ్ వ్యవసితా బుద్ధి తవ రాజఋషి సత్తమ వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీ రసి వాసుదేవ కథా ప్రశ్న పురుషాంత్రీన్ పురాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాద సలిలం యథా అన్నాడు ఆయన. భాగవతం వక్తారం అంటే ఉపన్యాసం చెప్పేవాడిని, పృచ్ఛకం ఇందులో ఉన్న ధర్మ సందేహాలను ప్రశ్న వేసేవాడిని, ప్రశ్నించేవాడిని, శ్రోత్రూన్ అంటే మీరన్నమాట వినేవారిని. ఈ ముగ్గురిని భాగవతం పవిత్రుల్ని చేస్తుంది. ఎలా, తత్పాద సలిలం యథా, విష్ణు పాదముల నుండి పుట్టిన గంగవలి అన్నారు. విష్ణువు పాదముల నుండి గంగ పుట్టింది. గంగలో ఒక్కసారి ములిగితే సకల దోషాలు తొలగిపోతాయి, ఇది భక్తితో స్నానం చేస్తే. అలాగే భాగవత కథ శ్రద్ధతో వింటే, చెప్పితే, లేక అందులో సందేహాలు అడిగితే అటువంటి వాడు తక్షణం పవిత్రుడవుతాడు. అంత గొప్పది గంగ. అందుకే తరచుగా గంగానదీ తీరంలో పురాణం వినండి అన్నాడు కృష్ణుడు. తెలుగులో పోతన గారు ఈ శ్లోకాన్ని అనువాదం చేసి అద్భుతంగా రాశారు భాగవతం ప్రథమ స్కంధంలో. తులసీ సంయుత దైత్య జిత్పదరజస్తోమంబు కంటిల్ మహోజ్వలమై, తులసీమాలలు మెడలో వేసుకున్న, రాక్షసులను జయించిన శ్రీ మహావిష్ణువు పాదముల నుండి పుట్టి నిరంతరం పాప ప్రక్షాళన చేస్తూ ప్రకాశించే గొప్ప నది గంగ. అటువంటి గంగానది యొక్క లోపలికింబోయ మరిష్యమానుడగుతున్ ప్రాయోపవేశంబునన్, ఆ గంగానది మధ్యలోకి వెళ్ళిపోయాట. ఎందుకు వెళ్ళాడు, ఇక నేను చచ్చిపోతున్నాను ఎలాగో, ఆ పోయేదేదో గంగానదీ తీరంలో ఉండి గంగలో స్నానం చేస్తూ గంగ దగ్గరే నివసిస్తూ శరీరం విడిచిపెడదాం, గంగ వల్ల నేను పవిత్రునవుతాను అని అక్కడికి వెళ్ళాట. మరిష్యమానుడు అంటే మరణమును కోరుకున్నవాడు, మృత్యువుని కోరుకున్నవాడు. కోరుకున్నాడా అంటే తనంత తాను కోరుకోలా, శాపం వల్ల ఎలాగో మరణం తప్పదు, అదేదో మనం ఇష్టపడితే మంచిది, కష్టపడడం వల్ల లాభం ఏమిటి అనుకున్నాడు. అనుకుని మరణాన్ని పొందడానికి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళే సమయానికి చెయ్యవలసిన దాన ధర్మాలన్నీ చేసి వెళ్ళాడు కదా. ఈ విషయం ఋషులకు తెలిసింది. వచ్చారు అక్కడికి ఋషులు, మహానుభావుడు పరీక్షిత్తు భాగవతోత్తముడు ఇక్కడికి వచ్చాడు, ఈయన దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వదిద్దాం అని ఆ రాజుగారిని ఆశీర్వదించి ఆయనకి మోక్ష మార్గం చెప్పడానికి వచ్చారట. ఎంతమంది వచ్చారో, అశిలహ దేవాలహ మొదలైనటువంటి వాళ్ళంతా వచ్చారని వేదవ్యాసుల వారు శ్లోకం రాశారు. ఎటువంటి వాళ్ళు, ఓ పెద్ద పద్యంలో రాశాడు పెంగళి సూరన గారు, కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ సనిరి ప్రేమల్ మీర తత్సేవకున్ అన్నాడు ఆయన. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, వ్యాఘ్రపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహాత్ములైన ఋషులు కొన్ని వందల మంది వేల మంది పరీక్షిత్ గారికి దర్శనమిచ్చారు. పరీక్షిత్ ఎంత అదృష్టవంతుడు ఆలోచించండి, ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరినీ గౌరవించాడు ఆయన. గంగాజలంతో కాళ్ళు కడిగి నెత్తి మీద తల్లుకున్నాడు, కూర్చోపెట్టాడు. మహాత్ములారా, ఇక నాకు మరణం దగ్గరకొచ్చింది, ఈ 7 రోజులలో ముక్తి పొందడానికి సులభోపాయం చెప్పండి అన్నాడు ఆయన. వాళ్ళందరూ తలోటి చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కటి చెబుతారు కదా వచ్చిన వాళ్ళంతను. ఎందరూ ఇన్ని చెబుతూ ఉండగా ఆఖరన ఒక ఆయన వచ్చాడు. ఆయన రాగానే మొత్తం అందరూ లేచి నిలబడ్డారటండి. నిజానికి వచ్చిన ఆయన ద్వ్యష్టవర్షం అన్నారు వేదవ్యాసుల వారు. అంటే 2 8 16 సంవత్సరాల వయస్సు అట. చూడండి, భాగవతంలో ప్రథమ స్కంధంలో ఉంటుంది, చిట్ట చివరి అధ్యాయంలో. ద్వ్యష్టవర్షం అంటే 16 సంవత్సరముల వయస్సు కలిగిన వాడు. 16 ఏళ్ల కుర్రాడు ఒకడు వచ్చాట అక్కడికి. ఆయన రావడంతో వాళ్ళ నాన్నగారు వ్యాసుడు కూడా లేచాడు. సాధారణంగా తండ్రి ఎప్పుడైనా లేస్తాడా? కానీ కుమారుడికి ఎంత విలువ ఇచ్చాడు అంటే శరీర బంధం పోయింది అక్కడ. ఆ వచ్చిన వాడిలో ఉన్న అవధూత లక్షణం చూస్తున్నాడు. ఆ వచ్చిన వాళ్ళంతా వచ్చిన వాడిలో ఉన్న గొప్ప తత్వం కనిపెట్టారు. భగవంతుడికి వయస్సు ఏమిటి? కృష్ణుడు ఇంత పిల్లాడైనా కాళ్ళకి దండం పెట్టలేదా ఇంద్రాది దేవతలు? అలాగే ఒక మహాత్ముడు వచ్చినప్పుడు అక్కడ వయస్సుతో సంబంధం లేదు, తండ్రి తల్లి మొదలైన ఏ బంధములతో సంబంధం లేదు. వచ్చినవాడు మహాత్ముడు, భగవత్ స్వరూపుడు. ఆ వచ్చినవాడిని చూడగానే అందుకని అందరూ లేచారట. ఇంతకీ ఆ వచ్చినవాడు ఎవరు? ఒక్క నిమిషము కూడా జీవితం వ్యర్థం చెయ్యని వాడు. అనుక్షణం ప్రతి అణువులోనూ పరమాత్మని చూస్తాడు. పరబ్రహ్మము తప్ప మరొకటి ఆయన కంటికి కనపడదు. ఎక్కడ ఆవు పాలు పితికే సమయము కంటే ఎక్కువ అక్కడ ఉండడు ఆయన. గోదోహన మాత్రం, ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకంటే ఎక్కువ సమయం గృహస్థుల ఇళ్లల్లో గడపనివాడు ఆయన. దిగంబరుడు సర్వవ్యాపి అయిన పరమాత్మని అంతటా చూస్తున్నవాడు. ఆయన ఎక్కడికెడితే అక్కడ మొత్తం వస్తువులు భూతములన్నీ ఆయనలోంచి బయటకు వస్తాయి, ఆయనలో భూతములు లీనమైపోతూ ఉంటాయి. అటువంటి వాడు అవధూత సుఖయోగేంద్రుడు వ్యాసపుత్రుడు అక్కడికి వచ్చాడు. ఆయన శ్యామల వర్ణంలో ఉంటాడు, ఒక రకమైన ఆకుపచ్చతనం అన్నమాట. పైరు అంటే వరి పొలం కొంచెం ముదరకుండా అలాగని లేతగా లేకుండా ఉన్నప్పుడు ఏ రకమైన శ్యామల వర్ణంలో ఉంటుందో ఆ వర్ణంలో ఉంటాడు ఆయన. అందగాడు. ఎటువంటి అందగాడో తెలుసిన? ఆయనను చూస్తే మోక్షకాంత వరిస్తుందిట, ఇక తక్కిన కాంతలు వరించడంలో ఆశ్చర్యమేముంది అంటాడండి వ్యాసుడు. ముక్తికాంత ఎవరిని వరించదు, అంటే మోక్షం అంత తేలిగ్గా వస్తుందా? మోక్షాన్ని ఒక కాంతతో పోల్చారు. మనకి భక్తిమాల పత్రిక ఉంది కదా, అందులో ఆ శ్లోకం ఒకటి ఉంటుంది చూడండి, మీరు ఈసారి చదివితే మీకు బాగా అర్థమవుతుంది. మీకు మోక్షకాంత కావాలంటే భక్తిమాల చేతిలో ఉంటే ముక్తిమాల తనంతా తానే మెళ్ళలో పడిపోతుంది అని ఒక గొప్ప శ్లోకం. ఎప్పుడూ కూడా మోక్షమిచ్చే స్త్రీ అంటే ముక్తికాంత అంత తేలిగ్గా వరించదు. ఆ కాంత వరించాలంటే దానికి ఒక్కే ఒక్క మార్గం ఉన్నది, గురువు పాదములను గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోవడంలో మళ్ళీ వెనుదిరక్కుండా పట్టుకోవాలి. నాకైతే మీరు అలా పట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఇంకా ఎవరైనా పట్టుకోకుండా ఉంటే ఇప్పుడైనా పట్టుకోండి, లేకపోతే వాళ్ళు పట్టుకోవడం ఎవడవల్లా కాదు. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురువు పాద పద్మములను గాఢమైన భక్తితో పట్టుకున్నవాడు ఈ సంసారం నుంచి తొందరగా విముక్తి పొందుతాడు, సులభంగా విముక్తి పొందుతాడు, శాశ్వత కైవల్యం పొందుతాడు. అటువంటి మోక్షకాంత సుఖుణ్ణి వరిస్తే ఇంకా ఆయన సౌందర్యమును చూచి పురకాంతలు వరించడంలో ఆశ్చర్యం లేదు. అటువంటి మహాత్ముడు రాగానే పరీక్షిత్తు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. నాకు శాపం కాదు, వరం వచ్చింది అనుకున్నాడు ఆయన. ఎందుకని? ఈ శాపమే రాకపోతే సుఖుడి దర్శనం కాదు. అందుకే సుఖుడిని గౌరవించి కూర్చోబెట్టి, మహాత్మా నేనిక శరీరం విడిచిపెట్టబోతున్నాను, నీవు అడుగు పెట్టావు, అవధూతవు అడుగు పెట్టావు, దిగంబరుడి అడుగు పెట్టావు, మహాత్ముడి అడుగు పెట్టావు, నాకు ముక్తిని ప్రసాదించు. ఈ 7 రోజుల్లో ముక్తి ఎలా పొందొచ్చు అని అడిగితే ఆయన వెంటనే ఉన్నాడు తెలిసిన, నాయనా నువ్వు చాలా అదృష్టవంతుడివిరా, నీకు గ్యారంటీ కార్డు ఉంది శాపం వల్ల 7 రోజులు బతుకుతానని, ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరికైనా గ్యారంటీ కార్డు ఉందేమో అడుగు అన్నాడు ఆయన. నిజంగా కూడానండి, సుకుడు అన్నమాట చాలా గొప్పది. ఎందువల్ల? పరీక్షిత్తుకి శమీయకుడు శాపం ఇచ్చాడు, శృంగి శాపం ఇచ్చాడు. ఈ శాపం వల్ల 7 రోజుల దాకా చావాడు, అంతే కదా, 7 రోజులు గ్యారంటీగా బతుకుతాడు, బతికి తీరుతాడు. 7వ రోజునకు కానీ మరణం రాదు. కానీ మనకు ఈ క్షణం తర్వాత ఏం జరుగుతుందో మనకేం తెలుసు, ఈ బతికిన క్షణమే మనది, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, దాన్ని వీక్షించే శక్తి ఎవరికీ లేదు. అందుకే ఒక ఆయన నా దగ్గరకు వచ్చి పెర్మనెంట్ ఉద్యోగం వచ్చిందండి అన్నాడు ఆయన. పాపం, పెర్మనెంట్ ఉద్యోగం వచ్చేసిందండో అన్నాడు ఆయన, అని ఇంటికి వెళ్ళాడు, చచ్చిపోయాడు. ఇంకా పెర్మనెంట్ ఉద్యోగం ఆర్డర్ అందుకోలేదు, నిజంగా జరిగింది చెబుతున్నాను నేను, ఇందులో ఏం అసత్యం లేదు. ఇంకా పెర్మనెంట్ ఎక్కడుందండి మనకు ఉద్యోగం? ఇంకొక ఆయన పెర్మనెంట్ కొంప కట్టానండి, ఈ కొంప తుఫాన్ వచ్చినా పడిపోదండి అన్నాడు ఆయన. 100 ఏళ్ళు ఉంటుందండి, మంచి బిల్డింగ్ కట్టానండి, పెర్మనెంట్ హౌస్ అండి అన్నాడు ఆయన. ఏం పెర్మనెంట్ హౌస్? అందులో గృహప్రవేశం అయ్యాడు, ఈయన వెళ్ళిపోయాడు. నిజంగా జరిగింది, హైదరాబాద్లో జరిగిన వాడు చెబుతున్నాను. కాబట్టి అసలు పెర్మనెంట్ అనేది లేదు మనకి. మనకి తెలియక ఉద్యోగం వస్తే ఇదేదో రిటైర్మెంట్ అయ్యేదాకా ఉంటాం, ఆ తర్వాత పింఛను టెన్షన్గా నెలకెంత వస్తుంది అనుకుంటాడు. ఈలోపు యముడు టెన్షన్గా వీణి పట్టుకుపోతాడు, ఆ తర్వాత పింఛను లేదు, ఏమీ లేదు, కొంచెం కాలమే మంద మిగిలింది. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదన్ని ఏవు, ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదన్ని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలుక, ఊరికి ఉత్తరాన సమాధి పురములో కట్టె ఇల్లున్నదే చిలుక, కట్టె ఇల్లున్నదే చిలుక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామ చిలుక, కొన్నాళ్లకో రామ చిలుక. 3 నాళ్ల ముచ్చటకు మురిసే ఉత్రుళ్ళేవు, 3 నాళ్ల ముచ్చటకు మురిసే ఉత్రుళ్ళేవు, ముందు గతి కానవే చిలుక. కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, వెంట ఎవరూరారు చిలుక, వెంట ఎవరూరారు చిలుక. మోసేరు నలుగురు వెంబడిని 10 మంది, మోసేరు నలుగురు వెంబడిని 10 మంది, నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని, కడకు తొలగొత్తురే చిలుక, వెంట ఎవరూరారు చిలుక, రామ చిలుక, రామ చిలుక. పూర్వం తత్వాలు పాడుకుంటూ వెళ్ళేవారు మహానుభావులు. ఓ చిన్న తంబురా లాంటిది ఏదో ఏకతార వేసుకుని టింగ్ టింగ్ అని కొట్టుకుంటూ పాడుతూ ఉంటే, ఆహా జీవితం ఎంత బాగా చెప్పావు నాయన అనిపిస్తుంది. గురదాడ అప్పారావు గారు ఈ ఇప్పుడు నేను పాడిన పాటని కన్యాశుల్కంలో రాశాడు ఆయన, నాటకంలో రాశాడు, అద్భుతంగా రాశాడు ఆయన ఈ తత్వాన్ని తీసుకుని. ఇల్లు ఇల్లు అంటావు, ఇల్లు నీది నాదంటావు, నీ ఇల్లు ఎక్కడుంది? ఊరికి ఉత్తరంగా సమాధిపురం అని ఉంది, అంటే శ్మశానం, అక్కడ మాత్రం నీకు పెర్మనెంట్ రెసిడెన్స్ ఉంది. ఇంకెక్కడా పెర్మనెంట్ రెసిడెన్స్ లేదురా నాయన. ఈ రెసిడెన్సులన్నిటికీ నెంబర్లు ఉంటాయి, హౌస్ నెంబర్ 24, 23, మళ్ళీ ఇంగ్లాండ్లో వాళ్ళకి 13 అంటే భయం ఉండవు, అసలు ఇంటి నెంబర్ 13 ఉండదు, కానీ మిగతా అన్ని నెంబర్లు ఇస్తారు. ఇవేమీ లేవురా సమాధిపురంలో, అక్కడ మాత్రం నో హౌస్ నెంబర్, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కర్లే, అక్కడ హౌస్కి ట్యాక్స్ కట్టక్కర్లేదు, అది శాశ్వత గృహం రా. నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా నీ సామ్రాజ్యం కొన్నాళ్లే, ఈ 3 నాళ్ల బ్రతుక్కి ఎగిరి గంతులేసి నన్ను మించిన వాళ్ళాడు, ఓహో నేనే గొప్పవాణ్ణి, నేనే గొప్పవాణ్ణి అంటావు, ఆ తర్వాత నీ గొప్ప లేదు, దెబ్బ లేదు, అక్కడ వల్లకాట్లో దెబ్బ తప్ప. నువ్వు దెబ్బ అయిపోతావని తెలియక నేనేదో గొప్ప అని అనుకుంటున్నావురా నాయన, ఏమీ లేదురా. నువ్వు మంచి పని చేస్తే కర్రలు చుట్టాలు కట్టెలు బంధువులు, అనగా ఏమిటి, పొడుగ్గా 2 కర్రలు మధ్యలో 4, 6, 6, 7 అడ్డకట్టెలు కడతారు, దాని మీద పడుకోబెడతారు, అది భలే ఉంటుందండి పరుపు. ఇంట్లో పడుకోండిరా అని చాపిస్తే చాప మీద ఏం పడుకుంటావండి బాబు, వీపంతా గుచ్చుకుపోతుంది అంటాడు. వీడిని తీసుకెళ్ళి కర్రల మీద పడుకోబెడితే గుచ్చుకోదే, ఇంకా అప్పుడు గుచ్చుకున్నా నొచ్చుకున్నా మాట్లాడడానికి అవకాశం లేదు, పాపవాడు నెప్పెడుతోంది రోయ్ అనడానికి లేదు. ఇక్కడ మాత్రం రూమ్ ఇచ్చి పరుపు ఇస్తే పరుపు సరిపోదండి, దాని మీద ఇంకో మెత్తని పరుపు ఉంటే బాగుండండి, దుప్పటి ఉంటే బాగుండండి అంటాడు వీడు. అదనమాట చెట్ట చివరికి మిగిలేటటువంటి బంధువులు చుట్టాలు. మంచి పని చేస్తే 4 మోస్తారట, వెనక 10 మంది వస్తారు. ఎంత మంచివాడండి వాడు, ఇంటికి వెళ్ళినప్పుడల్లా కాఫీ చుక్క అయినా పోసేవాడు, పెసరట్టు ఉప్మా అయినా పెట్టేవాడు, పెసరట్టు అయినా పెట్టేవాడు అంటారు. వీడి జీవితంలో ఇంటికి వచ్చినోడికి కాఫీ ఇవ్వకుండా వీడే కాఫీకి ఇతరులు ఇంటికి ఎడితే దిక్కుమాలిన పేరుగా ఎప్పుడైనా ఎంత కాఫీ పోసేరుగునా అంటారు. కాబట్టి వెనక 10 మంది కూడా మంచి అనుకునేవాళ్ళు కొందరు, చెడ్డ అనుకునేవాళ్ళు కొంతమంది. గ్యారంటీగా ఇవన్నీ మన వెనకాతలు అనుకుంటారు. అప్పుడు మనం వెళ్ళలేం కానీ మన గురించి ఏమన్నా మనకి తెలియదు. తెలిసినా వీళ్ళకి సమాధానం చెప్పలేం. మనం సమాధానం చెబుదాం వరిస్తే మన వాళ్ళు గుర్తుపట్టండోయ్, ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టరు, బాబోయ్ దెయ్యం అంటారు. దెయ్యం అంటే భయం. ఎంత పూర్వం వీడి డబ్బులే సంపాదిస్తే ఈ డబ్బు తిన్న కొడుకు కూడా బాబోయ్ దెయ్యం అంటాడు. సరే ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ తగలబెట్టేస్తారు. నువ్వు కాలిపోయేదాకా కావలుందురు గాని. పూర్వం సమాధి ఈ శ్మశానానికి వెళ్ళాక నిప్పు పెట్టాక శవం కాలేదాకా అక్కడ కాపలం ఉండేవారు అండోయ్. కపాల మోక్షం అయ్యాక కొడుకు ఇంటికి వెళ్ళేవాడు. ఇప్పుడు అదీ లేదు. అమెరికా నుంచి పరుగు పరుగును వచ్చి అలా నిప్పెట్టి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ అంటాడు. టైట్ షెడ్యూల్. అసలు కొందరైతే రావట్లేదు. ఈ ఊళ్ళో వాళ్ళకి డబ్బులు ఆన్లైన్ అకౌంట్లో వేస్తాం, మీరే కర్మకాండాలు జరపండి అన్నారు. ఏం కర్మయోగం అండి ఇది నిజంగా, రామ రామ రామ. ఈ మధ్యన ఇంకో దరిద్రం ఏంటో తెలిసిన, ఏడుపుల క్యాటరింగ్ ఒకటి పెట్టారు హైదరాబాద్లో. ఒక డాక్టర్ గారి ఇంట్లో వాళ్ళ అమ్మ చచ్చిపోతే పొద్దున్న సాయంత్రం 6 వచ్చి అత్తో బామ్మో అత్తో అక్కో బామ్మో అని ఏడుస్తూ పెడుతుంటే ఆ పక్క ఇంట్లో నేను పురాణం చెబుతున్నాను. ఈ ఏడుపులు ఏమిటి అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఏంటి పొద్దున్న సాయంత్రం ఏడుపులు అని అడిగితే అప్పుడు ఏమన్నారో తెలుసా, మా అమ్మ చచ్చిపోయిందండి, నాకు బోలెడన్ని కేసులు వస్తూ ఉంటాయి, బోల్ డబ్బులు వస్తూ ఉంటాయి, నేను డాక్టర్ని బిజీ, అందువల్ల మా అమ్మ కోసం ఏడవడం కుదరలేదు, ఇంట్లో ఏడవాలట 2 పూట్ల అని పెద్దలు ఎవరో చెప్పారట. ఏడవడానికి ఏం చెయ్యాలంటే ఊళ్ళో క్యాటరింగ్ పెట్టారు. చక్క భోజనాల్లో క్యాటరింగ్లాగా ఈ ఏడుపుల క్యాటరింగ్ ఒకటి పెట్టారు. నిజంగా జరుగుతుంది ఈ మధ్యన అనమాట. వాళ్ళకి మొత్తం 11 రోజులకి కలిపి 30,000 ఇచ్చేస్తే ఇద్దరు వస్తారు, పొద్దున్న సాయంత్రం కాసేపు ఏడ్చి వెళ్ళిపోతారు. ఇంకా మనం ఏడవక్కర్లా. ఏడుపులకి 30,000, పురాణం చెబితే 10,000. ఎంత బాగుందో క్యాటరింగ్. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇలా తయారైపోయింది. ఈ విధంగా కాలిపోయేదాకా కూడా కావలు ఉండడం లేదు. కొందరు కావలో ఉంటారు. కడకు తొలగొత్తురే చిలుక, వెంట ఎవరూ రారు చిలుక, రామచిలుక. అద్భుతమైన తత్వం ఇది. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ శరీరము ఎంతకాలం ఉంటుందో, దీని బతుకేమిటో ఎవరికీ తెలియదు. నాయనా నీవు శాపగ్రస్తుడివి గనుక 7 రోజులు బ్రతుకుతావురా, ఈ జనములకు ఆ విషయం తెలియక నేను ఇంకా ఉంటాను ఇంకా ఉంటాను ఇంకా ఉంటాను అనుకుంటున్నాడు. ఎవరైనా చివరికి వెళ్ళక తప్పదు. ఇంకా నీకు విషయం తెలిసిందని సంతోషించు. ఇందులో అంతరార్థం కూడా ఉంది ఈ శాపంలో. ఎవడైనా 7 రోజుల్లోనే వెళ్ళిపోవాలి. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని, ఈ 7 రోజులు తప్పకుండా. ఇంకో వీక్ ఉందేమో చెప్పండి. ఈ వీక్ డేస్లోనే వీక్గా ఉన్నా బలంగా ఉన్నా చచ్చేవాడు తప్ప ఇంకో రోజే లేదు. అందువల్ల జీవులందరికీ ఇదే దిక్కురా అని కూడా అంతరార్థం. ఎవరు వెళ్ళినా సప్తాహాల్లో పోవలసిందే. సప్తాహం దాటి 8వ రోజు పెట్టలేదు కదా మరి. నీవు ఇంకా అదృష్టవంతుడు. 7 రోజులుంది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కట్టవాంగుడు. ఆయనకి 2 ఘడియలు ఆయువట, అయినా ఆయన మోక్షం పొందాడు. పూర్వం దేవతలకి దానవులకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు దేవతలంతా దానవుల చేతిలో ఓడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ మాకు విజయం కావాలి, విజయం కావడానికి ఏదన్నా మార్గం చూపించు అని అడిగారు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, కట్టవాంగుడు అని ఒక రాజున్నాడు, ఆ రాజుగారికి నేను ఒక వరం ఇచ్చాను. ఏమని, నువ్వు ఎటువైపు ఉంటే అటువైపు వాళ్ళు నెగ్గుతారు, విజయం పొందుతారు అని వరం ఇచ్చాను. కాబట్టి మీరు వెళ్ళి ఆ కట్టవాంగ మహారాజుని శరణు కోరండి. ఆయన మీకు సహాయంగా యుద్ధంలో పాల్గొంటే దానవులు చిత్తుగా పడిపోతారు అనగానే వీళ్ళు వెళ్ళి కట్వాంగుడిని వేడుకున్నారు. కట్వాంగుడు దేవతలకి సాయం చేశాడు. ఈ సాయం వల్ల దానవులు ఓడిపోయారు. ఈ యుద్ధం చాలా కాలం జరిగింది. యుద్ధం అయిపోయాక దేవతలకు విజయం వచ్చాక దేవతలు నీకేం కావాలో వరం కోరుకోమంటే ఆయన, నా ఆయుర్దాయం ఎంత అని అడిగాడు. ఇంకా ముహూర్తం అంటే 2 ఘడియలు మాత్రమే ఉంది అన్నారు దేవతలు. ఓరి నాయన ఇంకా 2 ఘడియల్లో వెళ్ళిపోతానా అని వెంటనే దేవలోకం నుంచి భూలోకానికి వచ్చి కొడుక్కి పట్టాభిషేకం చేసి ఇవ్వవలసిన దాన ధర్మాలన్నీ చేసేట, మొత్తం ధనమంతా మహాత్ములకి దానం చేసేసి నారాయణ 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 అన్నాడు. ఈ చివరి క్షణాల్లో నారాయణ స్మరణ చేయడంతో వైకుంఠం నుంచి విమానం వచ్చింది. ఈయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. 2 ఘడియలలో కట్టవాంగుడనే మహారాజు మోక్షం పొందాడు. అటువంటిది 7 రోజులు నీకుంటే నువ్వు ముక్తి పొందవా? పొందుతావు. 7 రోజులు చాలా ఎక్కువ. ఈ 7 రోజులు నీకు హరి యొక్క కథలు చెబుతాను. హరి కథలు విను, హరి కథలను మననం చేసుకో, హరినామస్మరణం నిరంతరం చెయ్యి. హరినామం అనే అమృతం తాగితే ఇక నీకు మృత్యు ఉండదు. భాగవతం చాలా గొప్ప తెలిసిన అనగానే ఇంతలో ఏం జరిగింది, దేవతలు వచ్చారు అక్కడికి, అమృతం పుచ్చుకుని వచ్చారట వాళ్ళు. అమృత భాండం పుచ్చుకొచ్చి శుకుడికి నమస్కరించి, సుఖయోగేంద్ర నువ్వు 7 రోజుల పాటు పరీక్షిత్తుకి భాగవతం చెప్పినా ఆయనకి మరణం తప్పదు, ఎలాగో మోక్షం పొందుతాడు అది వేరే విషయం, కానీ ఆయువు పెరగదు కదా, మేము ఓ పని చేద్దాం అనుకుంటున్నాం, ఈ అమృతం ఆ పరీక్షిత్తుకి ఇస్తాం, నువ్వు ఈ పరీక్షిత్తును వదిలి స్వర్గానికి వచ్చి అమృతానికి బదులుగా భాగవతామృతం మాకు అందించు అన్నారట. ఇది భాగవత మహిమలో ప్రారంభంలో ఉంటుంది. అప్పుడు ఆయన నవ్వాడు, ఇదేమన్నా ఎక్స్చేంజ్ వినిమయమా, నా దగ్గర కారుంది నీ దగ్గర బేరుంది అని బేరాలు ఆడడానికి, అమృతం తీసుకుని భాగవతామృతం ఇమ్మంటారా, ఇది కుదరదు. భాగవతం వినడానికి భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే 4 ఉండాలి. భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్. ఏది లేకపోయినా వాడు వినడానికి అర్హుడు కాదు. పరమభక్తి పరమజ్ఞానం పరమ వైరాగ్యం ఉండాలి, తీవ్ర వైరాగ్యం ఉండాలి, ఇంక ఏ వ్యామోహం ఉండకూడదు. ఆ స్థితిలో పరీక్షిత్తున్నాడు కాబట్టి భాగవతం చెబుతున్నాను నేను. మీరు దేవతలు, మీకు ఈ వైరాగ్యం ఉండదు, మీరు భోగలాలసులు, మీకు ఇవ్వని బొమ్మన్నట్టు ఆయన. శ్రీమద్ భాగవతి వార్త సురాణామపి దుర్లభ. ఈ భాగవత ఉపన్యాసం దేవతలకు కూడా లభించలేదు, మనకి లభించింది పరీక్షిత్తు ధర్మమానని. సుధాం పిబన్ ఏకయేవ నరస్యాదజరామరః శ్రీమద్భాగవతం కుర్యాత్ కులమేవ అజరామరం. అమృతం తాగినవాడు వాడొక్కడే, అంటే ఎవరు అమృతం తాగారో వారు మాత్రమే ముసలితనం చావు లేకుండా ఉంటారట. ఇదో ఇలాంటి ఆయన ఒక ఆయన అమృతం తాగాడు, తాగితే అప్పుడు ఏమవుతుంది, ఆయన ఎప్పుడు చూసినా నాకు మళ్ళీ 30 కలిగిన కుర్రాళ్ళ యువకుళ్ళ ఉంటాడు. వాడికి జర అంటే ముసలితనం ఉండదు, మరణము ఉండదు. కానీ భాగవతము, ఈ భాగవతం మీరు తాగితే, అంటే ఇప్పుడు మీరు 7 రోజులు వింటే మీ వంశం ధరిస్తుంది, అంటే కులమేవ అజరామరం. వెళ్ళిపోయిన 7 తరాల వాళ్ళు, రాబోయే 7 తరాల వాళ్ళు కూడా వైకుంఠం పొందుతారు ఒక్కడు భాగవతం వింటే. చూడండి మీరు ఎంత అదృష్టవంతులు, మీరు వినడం కాకుండా మీతో పాటు మీ కులంలో వెళ్ళిపోయిన వాళ్ళని, రాబోయే వాళ్ళని, 7 తరాల వాళ్ళని ఉద్ధరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భాగవతం గొప్పదా, అమృతం గొప్పదా అన్నారు. శ్రీమద్ భాగవతం కురియాత్ కులమేవ అజరామరం, అటువంటి భాగవతాన్ని శుకుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఇందులో చాలా కథలు ఉంటాయి, ఇవన్నీ చెప్పడానికి సంవత్సరమైనా సరిపోదు. అది కేవలం స్వామీజీకి మాత్రమే సాధ్యపడుతుంది. ఆయనే అంత అద్భుతంగా పూర్తిగా భాగవతాన్ని, వ్యాస భాగవతాన్ని మీకు అర్థమయ్యే రీతిలో సకల విషయాలతో అనేక భాష్యములతో మీకు అందించారు. మనం 7 రోజులే కాబట్టి క్వాచిత్కంగా మాత్రమే చెప్పుకుంటున్నాం, అక్కడక్కడ కొన్ని కొన్ని కథలు చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే 4 మహానుభావులు, బ్రహ్మమానస పుత్రులు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ వైకుంఠానికి వెళ్ళారు. అది వైకుంఠం, 7 ద్వారాలు వరసగా ఉన్నాయి. ఈ 7 ప్రాకారాలు దాటి స్వామి సన్నిధానానికి వాళ్ళు వెళ్ళాలి. ఇంతలో జయవిజయులు వాళ్ళని లోపలికి వెళ్లకుండా కర్రలు అడ్డం పెట్టి ఆపేశారు. ఎందుకని, సనక సనందనాది మహర్షులు ఎప్పుడు చూసినా 8 సంవత్సరాల పిల్లల్లో ఉంటారట. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే ఈ 4 కూడా డింభకులు, బాలురు, 8 సంవత్సరాల పిల్లల్లో ఉంటారు. వాళ్ళు వస్త్రాలు లేకుండా దిగంబరులై తిరుగుతారు, ఎక్కడికైనా వెడతారు వాళ్ళు. అది వారి యొక్క తత్వం, బ్రహ్మవారికి ఇచ్చిన వరం. మహాయోగులు వాళ్ళు కూడా, విష్ణువు యొక్క అవతారమూర్తులు వాళ్ళు. అటువంటి మహాత్ములు కాబట్టే ఎడతెరపి లేకుండా తీర్థయాత్రలు చేసేవారట, లెక్క లేకుండా ఎక్కడికైనా వెళ్ళేవారట. ఆ మహాత్ములు వైకుంఠానికి వెడుతూ ఉంటే జయవిజయులు ఈ పిల్లల్ని చూసి అర్థం చేసుకోలేక, ఎవరో పిల్లలు, గొడ్డిప్పుకున్న పిల్లలు, డింభకులు, స్వామి దర్శనానికి ఎవరు ఆపినా ఆగకుండా వెళ్ళిపోతున్నారు అనుకున్నారట. అనుకుని కర్రలు అడ్డం పెట్టారు, గదలు అడ్డం పెట్టారు, ఏయ్ ఆగండి, దిగంబరులారా బాలురారా లోపలికి వెళ్ళకండి అన్నారట. అలా లోపలికి వెళ్ళకుండా హ్యాపీగానే వాళ్ళ కోపం వచ్చింది. సాధారణంగా వాళ్ళ కోపం రాదండోయ్, పరమశాంత స్వరూపులు వాళ్ళు. అయినా కాలప్రభావం వల్ల వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారు వాళ్ళు, మేం ఏ లోకానికైనా స్వేచ్ఛగా వెళ్ళగలం, అటువంటి మమ్మల్ని చంటి పిల్లల కింద జమ కడతారా? మీరు జయ విజయులు, విష్ణువు తర్వాత విష్ణువు లాంటి వాళ్ళు, ఆ మాత్రం జ్ఞానం మీకు ఉండద్దా? నిజంగా సామాన్య మానవులైతే వైకుంఠానికి రాగలరా? ఒకసారి ఆలోచించండి, ఎంత శక్తి లేకపోతే వాళ్ళు ఆ విష్ణువు ఉన్న ద్వారం దగ్గరికి రాగలరు? వైకుంఠానికి వెళ్ళడమే కష్టం, వెళ్ళినా లోపలికి వెళ్ళలేరు. అటువంటిది ఇక్కడ దాకా మేము వచ్చినప్పుడే మేమెవరో మీరు అర్థం చేసుకోవాలి. మా పైపై బాహ్య రూపాన్ని చూచి మీరు తొందరపడి లోపలికి వెళ్లకుండా మమ్మల్ని అడ్డం కొడతారా? ఇదే మీకు మా శాపం అని వాళ్ళు శాపం పెట్టారు. డింభకుల అనర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్తమానస దంభకులం త్వరగనీక తరివిరధీశ. వారిల్ చిన్న తమకంబున వారించుక నిలువలేక వడిదిట్టిరి దౌవారికుల అసురయోని అవారితులై పుట్టుడను చువసుధాధీశ. ఈ పిల్లల్ని, నిరంతర హరినామస్మరణ పరాయణుల్ని, దిగంబరులను, మహాత్ములను వాళ్ళు అడ్డం కొట్టగానే వాళ్ళు ఏమన్నారు, ఇది రజోగుణం, రాక్షస లక్షణం, మేము హరిసేవకి వెళుతూ ఉంటే వెళ్లకుండా ఆపారు, ఇది మహాపాపం, కాబట్టి మేము మీకు శాపం ఇస్తున్నాం, మీకు ఈ శాపం నుంచి బయటపడే అవకాశం లేకుండా శాపం ఇస్తున్నాం. అవారితులు అండం ద్వారా ఏమన్నారన్నమాట, మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు, మేమిచ్చే శాపం ఎవరూ నివారించలేరు, మీరు భూలోకంలో రాక్షసులై పుట్టండి, పండి అని శపించేశారు. వాళ్ళేదో క్షణికోద్రేకంలో అడ్డం కొడితే వీళ్ళు కూడా క్షణికోద్రేకంలో శాపం పెట్టారు. ఇలా శాపం పెట్టగానే ఏం జరిగిందో తెలిసినా, ఏడు ప్రాకారములు దాటి వీళ్ళు లోపలికి వెళ్ళాలి కదా, ఆ ఏడు ప్రాకారములు దాటి స్వామివారు బయటకు వచ్చారు. వెంటనే సనక సనందరాదులు కాళ్ల మీద పడి స్వామి పాదాల మీద పడి, స్వామి మమ్మల్ని క్షమించు, నీ దౌవారికుల్ని, నీ ద్వారపాలకుల్ని మేము తొందరపడి శాపం పెట్టాం, ఆ శాపాన్ని నువ్వే నివారించు, తీసేయి, ఎందువల్ల మాకు కోపం వచ్చి శాపం పెట్టామన్నారట. అంటే మీకు ఈపాటికి అర్థమై ఉండాలి కదా, ఎప్పుడు వీళ్ళు ఈ ఏడు ప్రాకారములు దాటి భగవంతుని దర్శనానికి, స్వామి దర్శనానికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, శాపం పెట్టగానే ఏడు ప్రాకారములు దాటి స్వామే బయటకు వచ్చి దర్శనమిచ్చాడు. మీ ఇంటికి ఎవరైనా వస్తే ఏమండి రెండని లోపలికి పిలిచి ఆసనమిచ్చి కూర్చోబెట్టారంటే అవతల వ్యక్తి మీద మీకు గౌరవం ఉందని అర్థం. ఆ వ్యక్తిని లోపలికి రానివ్వడం ఇష్టం లేకపోతే ఏం చేస్తారు, మీరే బయటకు వచ్చి గుమ్మం దగ్గర నిలబడి బాగున్నారా అని మాట్లాడి పంపేశారంటే, ఒరే నువ్వు గుమ్మం నుంచే పోరా గెట్ట ఒట్టని అర్థం, చెప్పకుండా చెప్పడమనా? స్వామి తనయంత తాను బయటకు వచ్చి దర్శనమిస్తే కొందరు ఏమనుకున్నారు, అంతటి స్వామి బయటకు వచ్చి దర్శనమిచ్చాడు అనుకున్నారు. కానీ ఒరే పిచ్చివాళ్ళలారా, మీరు ద్వారపాలకుల్ని క్షణికోద్రేకంతో శాపం పెట్టడం వల్ల, కోపం వల్ల వైకుంఠలోక ప్రవేశార్హత కోల్పోయారని చెప్పకుండా చెప్పడం, అది భగవంతుడు ఎప్పుడు నోటితో చెప్పడం, చేష్టలతో చెప్పాడు. అందుకే వాళ్ళకి అర్థమయ్యి నమస్కరించి, మేము చాలా పొరపాటు చేసాం, మమ్మల్ని క్షమించు, పాప ప్రాయశ్చిత్తం చేసుకుంటాం, మేము శాపం పెట్టాం గనుక ఈ శాపం అనే పాపం నుంచి బయటపడడానికి మేము నీకోసం తపస్సు చేస్తాం, కానీ మాదో కోరిక, ఈ శాపం మేమిచ్చి వెనక్కి తీసుకోలేము, నీవు మహాత్ముడివి, ఈ నిగ్రహ అనుగ్రహ సమర్థుడివి, కాబట్టి ఈ శాపాన్ని తిప్పుకో అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు బ్రాహ్మణులంటే భక్తి, నేను విప్రప్రియుణ్ణి, బ్రహ్మభణ్యో బ్రాహ్మణప్రియ అని నాకు నామాలు, బ్రాహ్మణప్రియుణ్ణి నేను, విప్రుడికి ఎవడైనా కోపం తెప్పిస్తే ఆ కోపం నుంచి నేను వెనక్కి తీసుకురాను, అంటే మీ శాపాన్ని నేను తిప్పను, వాళ్ళు చేసిన అపరాధం వాళ్ళు అనుభవించాలి, వాళ్లే కాదు వాళ్ళ యజమానిని నేను, కాబట్టి నా శిష్యులు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తాను. వాళ్ళు వరుసగా మూడు జన్మలు ఎత్తుతారు, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా పుడతారు. ఈ మూడు జన్మలు వాళ్ళని చంపడం కోసం నేను పుడతాను, నాకు వాళ్ళు విద్వేషులై పుడతారు. ఎంతకాలం నా భక్తులు కదా, ఇప్పుడు నన్ను తిట్టడం మొదలు పెడతారు, నాతో విరోధం పొందుతారు, అప్పుడు వాళ్ళని సంహరిస్తాను, ఆ తర్వాత నేను తిరిగి వైకుంఠానికి వస్తాను, ఈ శాపం నేను తెప్పనన్నాడు. ఎంత కరుణామూర్తి అండి ఆయన, వాళ్ళ మీద అభిమానంతో శాపం తెప్పలేదట, పైపెచ్చు వీళ్ళు భూలోకానికి వస్తే ఈ వంకతో ఈ శిక్ష నేను అనుభవించి నేను మానవుండి పుడతానన్నాడు ఆయన, నేను అవతరిస్తానన్నాడు ఆయన. అందుకే మనలాంటి వాళ్ళని చెయ్యవలసిన ఓ పని ఉన్నది, స్వామికి దగ్గరగా గురువునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయనకి కష్టం కలిగించే పిచ్చి పనులు మనం చేయకూడదు. చేస్తే ఎవరి ఆగ్రహానికి గురైనా ఆయనకి నష్టం లేదు, కానీ మన కోసం ఆయన కూడా కష్టపడతాడు ఆయన. అందుకనే గురువుల దగ్గర ఉన్నప్పుడు కోపం లేకుండా ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి. భాగవతం వినడం కాదు, మనం ఎంతటి దత్తాత్రేయుడి దగ్గర ఉన్నామో గ్రహించి ఈ దత్తాత్రేయుడి యొక్క మహిమను గుర్తిరిగి అనుక్షణము ఇంద్రియ నిగ్రహంతో క్రోధాదులకు అతీతంగా ఉండాలి. భక్తి పెరగాలి, భగవంతునికి దగ్గరయ్యే కొద్దీ భక్తి పెరగాలి తప్ప భక్తికి దూరం అయితే ఇక మనల్ని ఎవరు బాగు చేస్తారు? మనం చేసే పాపం గురువునికి కూడా కష్టం తెచ్చి పెడుతుందిట. మనం ఒక్కొక్కప్పుడు తెలియక అపరాధం చేస్తే ఈ అపరాధం గురువు స్వీకరిస్తాడు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రహ్లాదుండి దెబ్బలు కొడితే దెబ్బలన్నీ విష్ణు స్వీకరించాడు, అలాగే ఇక్కడుండి మనం పిచ్చి పనులు చేస్తే ఇదంతా స్వామీజీ స్వీకరిస్తారు. ఇది దృష్టిలో పెట్టుకుని మనం ఏ పని చేయకూడదు అన్నమాట. ఇప్పుడు జైవిజయులు శాపగ్రస్తులై భూలోకంలో పడ్డారు. కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు, ఆయనకి అదితి, దితి, కద్రువ, వినత, సురస, శ్యాన, మానవి మొదలైన 13 భార్యలు. దక్ష ప్రజాపతి కూతుళ్ళు వీళ్ళంతా. దక్షుడు కూతుళ్ళు 13 వివాహం చేసుకున్నాడు ఆయన. అందులో అందరికంటే పెద్ద ఆవిడ పేరు అదితి. అదితి యొక్క సంతానం కాబట్టి వాళ్ళని ఆదిత్యులు అన్నారు. ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా, ఇంద్రుడు, సూర్యుడు వీళ్ళంతా అదితి కొడుకులు. రెండో ఆవిడ దితి, ఆవిడకి మాత్రం సంతానం కలగలేదు. ఒకరోజున ఆవిడ సూర్యుడు అస్తమిస్తున్న సంధ్యా సమయంలో భర్త దగ్గరికి వెళ్ళింది. ఏమండి, ఎందుకో తెలియదు మన్మధుడు నన్ను పట్టి పీడిస్తున్నాడు, నా కామంతో శరీరం వేడెక్కిపోతోంది, నీతో కామోపభోగాలు అనుభవించాలనుకుంటున్నాను, తద్వారా సంతానం పొందాలనుకుంటున్నాను, నా కోరిక తీర్చండి అంది. అప్పుడు కశ్యపుడు స్నానం చేసి సంధ్యావందనం చేయబోతున్నాడు. సంధ్యావిహీన పశుభిస్ సమానా, సంధ్యావందనాదులు చెయ్యని వాళ్ళు పశువులతో సమానులు. అందుకని ఆయన సంధ్యా సమయంలో సంధ్యావందనం చేయబోతుంటే ఈవిడ చెయ్యి కొంగుచ్చుకు పట్టుకుంది కదా, కామంతో ఉన్నాను కోరిక తీర్చమంది కదా, అందుకని ఆయన ఏమన్నాడు, నా మాట విను, కొంచెం సేపు నీ కామాన్ని అదుపులో పెట్టుకో, ఆ తర్వాత నీ కోరిక తీరుస్తాను. ప్రస్తుతం ఇది సంధ్యా సమయం, ఈ సమయంలో మైథున క్రియ పనికిరాదు, రతి పనికిరాదు, అన్నం తినకూడదు, యానం అభ్యంగం ప్రయాణం చెయ్యకూడదు, తలంటుకుని స్నానం చెయ్యకూడదు, ఇవన్నీ నియమాలు ఉండవు. బృహస్పతి ఒక గొప్ప స్మృతి రాశాడు, దానికి బార్హస్పత్య స్మృతి అని పేరు. అందులో ఏ సమయంలో ఏం చెయ్యాలో చేయకూడదో రాశారన్నమాట. మైథునం యానమభ్యంగం అనగా మిథున క్రియ అంటే రతిక్రీడ, యానం ప్రయాణము అటు ఇటు తిరగడము, అభ్యంగన స్నానం చెయ్యడం, ఆహారం తినడం, నిద్రపోవడం, ఇవేమి పనికిరావట. కొంతమందికి మళ్ళీ మినహాయింపు ఉంది, ఎవరెవరికి, వైష్ణవాన్ పరిచారామశ్చ ప్రదోషో నతుబాధతే, విష్ణు భక్తులు ఆ సమయంలో ప్రయాణం చెయ్యొచ్చు, మిగతా వాళ్ళు ప్రయాణం చేయకూడదు. పురాణం వినడానికి ప్రయాణం చెయ్యొచ్చు, సొంత పనుల మీద కారుకి బయట షికారు చేయకూడదు. కారులో షికారుకి వెడితే సంధ్యా సమయంలో మహాపాపం, కానీ అదే దేవాలయానికి రావచ్చు. ఇళ్లలో పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా పరిచారికలు, వాళ్ళు మాత్రం ఆ సమయంలో పనులు చెయ్యొచ్చట. అందుకే పరిచారాంశ్చ ప్రదోషో నతుబాధతే, అప్పుడు వాళ్ళని ప్రదోషం బాధించదు, అప్పుడు వాళ్ళు ఆ పని చెయ్యొచ్చు. మిగతా వాళ్ళంతా కూడా సంధ్యావందనం చెయ్యాలి, లేదా పురాణం వినాలి, లేదా గురు సేవ చేసుకుని గురువుని అలా దర్శనం చేసుకోవాలి. ఈ పనులు చెయ్యాలి, ఇంకా మిగతా ఏ పిచ్చి పనులు చేయకూడదు. నా మాట విను, ఈ సంధ్యా సమయంలో సంధ్యావందనం అయ్యేదాకా నువ్వు తాళు, ఆ తర్వాత నీ కోరిక తీరుస్తాను, మంచి సంతానం కలుగుతారు. పైగా ఇది భూతకాలం, మహానుభావుడు ఈశ్వరుడు సతీవల్లభుడు నందీశ్వరుడి మీద ఎక్కి లోకమంతా సంచరిస్తాడు. అరవిల్దానన వీడే నీ మరది, ఇదిగో చూడు ఆయన నీ మరిది, నీకు మరిది అనుకుంటున్నావు కానీ నిజానికి మరిది కాదు, లోక సంహారకుడు రుద్రుడు ఆయన. మరిది అని ఎందుకన్నాడు, దితి యొక్క చెల్లెలు సతీదేవి, సతీదేవి దక్షుడి యొక్క చెట్ట చివరి కూతురు, సతీదేవికి భర్త శివుడు. కాబట్టి వరుసకి మరదిగారు అవుతారు. ఆ మరదిగారు నంది మీద తిరుగుతున్నాడు. ఈ సమయంలో ఆయన వస్తున్నప్పుడు ఆయనకు అపచారంగా మనం రతిక్రీడ చేయకూడదు సుమా అంటే వినిపించుకోకుండా, మీరు ఏం చెప్పండి నాకు ఇప్పుడు కామం పెరిగిపోయింది అని ఈ పైన వస్త్రం పుచ్చుకు లాగేసిందిట. అప్పుడు ఆయన సిగ్గుపడి సర్లే నీ కర్మ ఇలా ఉందనుకున్నాడు. ఆయన దేవుడికి దండం పెట్టాడు రుద్రుడికి, ఆవిడ కోరిక తీర్చాడు. తర్వాత స్నానం చేసి జపం చేసుకోవడం మొదలుపెట్టాడు. అప్పటికి వీడికి శరీర తాపం పోయిందిగా, బాధ భయం పశ్చాత్తాపం కలిగాయి. అపరాధం అయ్యాక ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది. భర్త దగ్గరకు వచ్చి నేల చూపులు చూసి ఈ కాళ్లతో వేళ్లతో నేలని ఇలా రాస్తూ, స్వామి ఇందాక ఎందుకో నా శరీరం నా మాట వినలేదు, దాంతో చెయ్యరాని పనిచేశాను, మీరు ఎన్ని చెప్పినా వినిపించుకోలేదు, అపరాధం చేశాను, ఇప్పుడు ఈ అపరాధం నుంచి బయటపడ్డం ఎలాగా? మీరు చెప్పినట్లుగా నేను చేసిన పని వల్ల ఈశ్వరుడికి కోపం రావచ్చు, పైగా కశ్యప ప్రజాపతి యొక్క రేతస్సు వ్యర్థం కాదు, కాబట్టి నేను గర్భం ధరిస్తాను, ఆ గర్భానికి ఏమైనా ప్రమాదం ఉంటుందా అని అడిగింది. ఇప్పుడు ఎంత బాధపడితే ఏమిటి లాభం? ఒక పని చేసే ముందే బాగా ఆలోచించాలి, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనుకోవాలి. చేసిన తర్వాత ఇంకెంత బాధపడినా వెనక్కి రాలేము. సరే అయ్యింది ఏదో అయ్యింది, ఇప్పుడు నీకో విషయం చెబుతున్నా విను. నా వల్ల నువ్వు గర్భం ధరిస్తావు, నీ కడుపులోంచి క్రూరులైన ఇద్దరు కుర్రవాళ్ళు పుడతారు. సంధ్యా సమయంలో రతిక్రీడ వల్ల భయంకర రాక్షసులు పుడతారు, వాళ్ళు లోకకంటకులు అవుతారు. చివరికి శ్రీ మహావిష్ణు వాళ్ళని సంహరిస్తాడు, అవతారమెత్తి సంహరిస్తాడు. తప్పదిది, ఆయన వాళ్ళని సంహరించేలోపు వీళ్ల వల్ల లోకాల్లో ఎంతోమంది సంహరింపబడతారు. నువ్వు చేసిన పాప పని వల్ల లోకమంతా అల్లాడిపోతుంది అనగానే అప్పుడు ఆవిడ ఏమండో నాకు మంచి వార్త చెప్పారండి అంది. ఏమిటో మంచి వార్త? నాకు కొడుకు పుట్టే కుర్రాళ్ళు దుర్మార్గులు అయితే అవ్వచ్చుగాక, కానీ బ్రాహ్మణ శాపం వల్ల లేక చండాలూరు చేతులను చావకుండా విష్ణువు చేతిలో చచ్చిపోతారని చెప్పడం నాకు మంచి వార్త. హరి చేతిలో మరణం కూడా వరమే. అదే విప్రశాపానికి గురై చచ్చిపోతే ఘోర నరకాలకు వెళ్ళిపోతారు. అందుకే బ్రాహ్మడికి బాధ కలిగించకూడదు, బాధ కలిగితే వాడు శాపం పెడితే వాడు చచ్చిన తర్వాత కఠోర నరకానికి పోతాడు, అందులోంచి ఎవ్వడూ వాడిని రక్షించలేడు. అదే విష్ణువు చేతిలో మరణిస్తే ఆయన స్పర్శ వల్ల వాడికి మోక్షం వస్తుంది. పోన్లండి చచ్చినా పర్వాలేదు, హరి చేతిలో చచ్చిపోతారు అనుకున్నది. ఆ తర్వాత ఆవిడ గర్భం ధరించింది. ఆవిడ గర్భం ధరిస్తేట లోకంలో అల్లకల్లోలం బయలుదేరిందిట, ఉల్కలు రాలిపడ్డాయి, భూమి కంపించిపోయింది, ప్రపంచమంతా అట్టుడికిపోయింది, చివరికి భూమి రసాతలానికి వెళ్ళిపోయింది. అంటే ఆ పుట్టేవాళ్ళు ఎటువంటి వాళ్ళు ఆలోచించండి, కొంతమంది మహానుభావులు పుడతారు బాబోయ్, వాళ్ళు పుడితే ప్రపంచం అంతా తల్లకిందులైపోతుంది. దుర్యోధనుడు పుట్టాడు, దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలు అరిచాయి, హస్తినాపురం కంపించింది, అడవులు కాలిపోయాయి, అందరికీ కన్నీళ్లు వచ్చాయిట, కొంతమందికి గర్భస్రావం అయిపోయిందిట. చూడండి భారతంలో రాస్తారు మహానుభావులు. అదే కృష్ణుడు పుడితేనో లోకం అంతా ఆహ్లాదం కలిగింది. చివరికి ఆవిడ ఇద్దరు కొడుకుల్ని కన్నది, కవల పిల్లల్ని కన్నది. ఆ ఇద్దరు, ఒకడేమో బంగారపు రంగులో ఉన్నాడు, ఒకడికి కళ్ళు బంగారపు రంగులో ఉన్నాయి, అందుకని హిరణ్యాక్షుడు అని పేరు పెట్టారు. హిరణ్యము అంటే బంగారం, బంగారం వంటి కళ్ళు కలిగినవాడు, అది కూడా పుటం పెట్టిన బంగారం, ఎర్ర బంగారం వంటి కళ్ళతో పుట్టేటవాడు. రెండో వాడు శరీరం హిరణ్యమయం, అందుకని హిరణ్యకశిపుడు అన్నారు. ఇదిగో జయ విజయులు సనక సనందనాది మహర్షుల యొక్క శాపం వల్ల ఈ దితి గర్భంలో ప్రవేశించి కవల పిల్లలుగా పుట్టుకొచ్చారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. అందులో హిరణ్యాక్షుడు బ్రహ్మని మెప్పించాడు, వరాలు పొందాడు, దాంతో కండకావరం పెరిగింది. ఈ వరం వాడికి కావరం పెంచింది. వాడు ఒక రోజున గద పుచ్చుకున్నాడు, అప్పటికి భూమి సముద్రంలో కలిసిపోయిందని చెప్పుకున్నాంగా. ఈ దుర్మార్గుల వల్ల ఈ దుర్మార్గులిద్దరూ తల్లి కడుపులో పడ్డంతో రసాతలానికి పోయిందిట భూమి. నీళ్లలోనే జనం బతికేవారు, అప్పుడున్న కొన్ని లోకాలు ఉన్నారు ఆ లోకాల్లో బతికారు వాళ్ళు. అప్పటికింత సృష్టి లేదు, ఏదో ప్రజాపతులు మహానుభావులైనటువంటి ఋషులు దేవఋషులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కువగా సృష్టి జరగలేదన్నమాట. ఆ కాలంలో వీడు ఒక గద పుచ్చుకుని వరుణదేవుని దగ్గరికి వెళ్ళాడు. వరుణదేవ నాతో గదాయుద్ధం చేస్తావా? నేను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తే ఇంద్రుడు పారిపోయాడు, చంద్రుడి దగ్గరికి వెళ్తే చంద్రుడు పారిపోయాడు, ఎక్కడికి వెళ్ళినా నన్ను చూచి అందరూ పారిపోతున్నారు, నాతో యుద్ధం చేసి ఓడిపోతున్నారు, నువ్వన్నా నాతో యుద్ధానికి వస్తావా అన్నట్ట. అప్పుడు వరుణుడు తెల్లబోయి, నీతో యుద్ధం చేస్తే చావు దెబ్బలు తింటాను బాబు, గదాయుద్ధంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు, అందులో నువ్వు వరగర్వితుడివి, నేను నీతో యుద్ధం చేయలేను, కానీ యుద్ధం చేసే శక్తి ఉన్నవాడిని ఒకడు చూపిస్తాను. మన ఇంటికి ఎవరైనా ముష్టికి వస్తేట, భిక్షాటనకు వస్తే, మనం భిక్ష వేయలేకపోతే, మన ఇంట్లో భిక్ష వేయడానికి లేకపోతే పక్కింటికి వెళ్ళని చెప్పాలట. అందుకే కలియుగంలో అందరూ ఇంటికి ముష్టి వస్తే పక్కింటికి వెళ్ళి అంటారు, వీడు వేయడు.